విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః పాలచంద్రః గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడశైతాని నామాని ఎప్పటే తుణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతికి అశేష భక్తులు దేశ విదేశాల్లోంచి వింటూ, గణేశ పురాణం ఉత్తరపీఠిక కూడా మాకు వివరించండి. ఉత్తరపీఠికలో గణేశ పురాణం వినడం వల్ల వచ్చేటటువంటి ఫలితము, గణేశ పురాణంలో ఇంకేమైనా విశేషాలు మిగిలిపోతే ఆ విశేషాలు, వీటన్నిటినీ వర్ణించారు వేదవ్యాసుల వారిని విన్నాం కాబట్టి ఆ మహిమ కూడా చెప్పండి అని కోరారు. అందుకే వాళ్ళ కోసం ఇవాళ రేపు ఈ ఉత్తర పీఠికను కూడా అందించడం కోసం సంసిద్ధమయ్యాం. ఎల్లుండి 20వ తారీఖు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మన అమ్మవారి సన్నిధానంలో చేసుకుంటాం. మూల విరాట్ పూజ చేయటం చాలా అదృష్టం. మన అదృష్టవశాత్తు మహాలక్ష్మి మహాసరస్వతుల చేత సేవింపబడుతున్న లలితా పరాభట్టారిక ఇక్కడ కొలువై ఉంది. అందువల్ల సరస్వతి పూజ వస్తే సరస్వతికి, లక్ష్మీదేవి పూజ వచ్చినప్పుడు లక్ష్మీదేవికే పూజ చేస్తున్నాం, అమ్మవారి పూజ వస్తే అమ్మవారికే చేయగలుగుతున్నాం. వీలుంటే అందరూ తామర పువ్వులు తీసుకురండి. తెల్ల తామరలు కానీ, ఎర్ర తామరలు కానీ, లేక కలువ పువ్వులైనా పర్వాలేదు, ఎర్ర కలువలైనా తెల్ల కలువలైనా, మీ మీ శక్తి కొలది శుక్రవారం పొద్దుటికి అక్కడ చేరాలి. సాధారణంగా రాత్రికే కొన్ని పువ్వులు తెచ్చిపెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద తామర పువ్వులతో ఆ రోజున పూజించాలి. అమ్మవారికి తామర పువ్వులు ఎంత ఇష్టమో కలువ పువ్వులు కూడా అంతే ఇష్టం. అందుకే రక్తోత్పలం బిభ్రతీం ఎర్ర కలువ పువ్వుతో ప్రకాశిస్తున్నదన్నారు. అమ్మవారి చేతుల్లో ఎర్ర కలువ కూడా ఉంటుంది. ఎర్ర కలువని రక్త ఉత్పలమని కానీ, లేకపోతే కోకనదమని కానీ అంటాం. తెలుగులో చెంగల్వ అంటారు. చెన్ను అంటే ఎరుపు, చెన్ను అంటే ఒక అర్థం ఎరుపు, చెన్ను అంటే శోభ. చెన్ను కలువ చెంగల్వ అవుతుందన్నమాట. చెంగలువ చెంగల్వ అంటే ఎర్రగా ఉండే కలువ పువ్వులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. వరలక్ష్మీదేవిని ఎర్ర కలువలతో పూజించి మహానుభావులు ఎంతోమంది ముక్తి పొందారు, భుక్తి పొందారు, సకల సంపదలు పొందారు. కాబట్టి శుక్రవారం నాడు ఇటు ఉత్పలములతో అటు పద్మములతో అమ్మని పూజించుకుందాం. ఇళ్లలో చేసే పూజ కంటే సామూహికంగా గుళ్ళో చేసే పూజ ఎక్కువ ఫలితమిస్తుంది. అరణ్యాలలో, నదీతీరాలలో, ఆలయాలలో చేసే పూజ మహాఫలితమిస్తుంది అని శాస్త్రం చెబుతున్నది. స్వగృహం కంటే ఉత్తరోత్తర ఫలితం అంటే ఎక్కువ ఫలితం ఆలయాలలోనూ వనాలలోనూ నదీ తీరాల్లోనూ చేస్తే పొందుతామన్నమాట మనం. గణపతి అనేక నామములు కలిగిన వాడని చెప్పుకున్నాం. ఆ నామాల వైశిష్ట్యం గణేశ పురాణంలోని ఉత్తర పీఠికలో చెప్పారు. గణేశమేకదంతంచ హేరంబం విఘ్ననాయకం లంబోదరం సోర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం. కొన్ని శ్లోకాలు మళ్ళీ ఇంకో పురాణంలో కూడా యథాతథంగానే వ్యాసుడు అందించాడు. ఈ శ్లోకం బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుంది. అన్ని పురాణాలు చెప్పాను కాబట్టి బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఈ శ్లోకం ఉందనే విషయం నాకు అవగాహన ఉంది కాబట్టి చెప్పాను. అందులో 44వ అధ్యాయంలో 85వ శ్లోకం కూడా ఇది చూసారా. అంటే ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం కాబట్టి యథాతథంగా బ్రహ్మవైవర్త పురాణం అనే పురాణంలోనూ ఇటు గణేశ పురాణం అనే ఉప పురాణంలోనూ కూడా వ్యాసుడు ఈ శ్లోకం పొందుపరిచాడు. గణేశుడు ఏకదంతుడు హేరంబుడు విఘ్ననాయకుడు లంబోదరుడు సర్పకర్ణుడు గజానరుడు గుహాగ్రదుడు ఈ నామములు అత్యద్భుతమైన నామాలు, విఘ్నేశ్వరుడికి ఇష్టమైన నామములు అన్నారు. హేరంబ అనే ఒక రూపం ఉన్నప్పటికీ హేరంబుడు అనేది దానికి ఒక పెర్మనెంట్ పేరు. కొంతమంది తెలియక హేరంబుడు అంటే పేరు కాదు, హేరంబం అనే ఒక గణపతి రూపం ఉంది అని హేరంబ నామంతో గణపతిని తలుచుకునేవాడు మూర్ఖులుగా కూడా తిట్టారు కొంతమంది తెలియక. అన్నవాడు మూర్ఖుడు కనుక అది మహాపాపం. సృష్టిలో తొందరపడి పౌరాణికుల్ని కానీ పురాణాలలో ఉన్న అంశాలను కానీ తోలనాడకూడదు. ఒకవేళ అవతలవాడు పొరపాటు పడితే పొరపాటు పడ్డాడనాలి తప్ప మూర్ఖుడు అనకూడదు. మూర్ఖుడని ఎప్పుడంటే ఎవరినైనా గోవుల్ని తిట్టాడనుకోండి అప్పుడు మూర్ఖుడనండి. భగవంతుని యొక్క అర్చనలను విశేషిస్తే మూర్ఖుడు అంటాం. లేదా దేవతా వృక్షాలకి ప్రదక్షిణ చేసి దేవతా వృక్షాలను ప్రతిష్ఠించిన వాడిని తిడితే అప్పుడు వాడిని మూర్ఖుడు అంటాం. అంతేకాని ఈ నామములు లేవు అని తొందరపడి ఏ వ్యక్తికి మూర్ఖుడు అనే సర్టిఫికెట్ ఇవ్వకూడదు. మనం ఏమన్నా పెద్ద గొప్ప యూనివర్సిటీలు ఇతరులకు సర్టిఫికెట్ ఇవ్వడానికి అందులో మూర్ఖ అనే సర్టిఫికెట్ అసలు ఇవ్వకూడదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో ఏదో శక్తి ఉంటుందండో, ఆ శక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్క కోణంలో ఉంటుంది. ఎంఎస్ఎన్ గారి శక్తి ఎంఎస్ఎన్ గారిదిని, ఎంవిఎస్ గారి శక్తి ఎంవిఎస్ గారిది. భగవంతుడు ఆయనకో శక్తి ఇచ్చాడు, ఈయనకో శక్తి ఇచ్చాడు. ఆయనకేమో బిఎస్ఎన్ఎల్లో ఉండమన్నారు, మనకి ఇంటర్నెట్ టిప్పిచ్చే చూడమన్నారు, సత్యనారాయణ గారిని పాఠం చెప్పమన్నారు, రాష్ట్రపతి అవార్డు పొందమన్నారు, జయకుమార్ గారిని మంచి ఉద్యోగం చేయడమే కాకుండా వైరాగ్యంతో కూడా జీవించమని ఆయనకి భగవంతుడు ఇచ్చాడు శక్తి. ఆయన దగ్గర భగవంతుడి శక్తి అలా ఉంది. అలాగే ఒక్కొక్కళ్ళు గొలుసిస్తామని ఎవరు వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఏం చేస్తాం? ఎవడి శక్తి వాడిది, ఎవరి ఆసక్తి వారిది. ఈ ప్రపంచంలో అందరిలో పరమాత్మ ఉన్నాడు. అందులో గణేశ్వరుడు అనేది గొప్ప శబ్దం. జ్ఞానార్థవాచకోగశ్చ ష్ణశ్చ నిర్వాణవాచక తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యకం. గ అనే అక్షరమునకు జ్ఞానము. అందుకే పూర్వం గ అనేది గతికి కూడా వాడేవారు, గమ్మల గతవు అని. అంటే ఒక చోట నుంచి ఒక చోటికి జ్ఞానం ప్రవాహంగా వెడుతుంది కాబట్టి గ అన్నారు. గ అనే అక్షరమునకు జ్ఞానము అని అర్థం. నా అంటే ఏమిటనమాట, నిర్వాణవాచక ముక్తినిచ్చుట అని అర్థం. గ అంటే జ్ఞానం, నా అంటే ముక్తి. జ్ఞానము ముక్తి ఈ రెండు ఎవరిలో ఉన్నాయో ఆయన గణేశుడు. గణహ అంటే ఎందుకు అర్థం ఏమిటి, గణము అంటే గా అంటే జ్ఞానము, నా అంటే ముక్తి. ఈ రెండింటికి ఈశ అధిపతి కనుక గణేశ. అనగా జ్ఞానానికి ముక్తికి ఆయనే అధిపతి. విఘ్నేశ్వరుణ్ణి రోజు భక్తి శ్రద్ధలతో పూజించండి, పూజిస్తే ముందు జ్ఞానం తర్వాత ముక్తి వస్తాయి. జ్ఞానము ముక్తి రావడానికి దేనితో పూజించాలి, మళ్ళీ అదొక సమస్య. ఎందుగా గణేశ్వరుణ్ణి పూజిస్తే ఇటు జ్ఞానము అటు ముక్తి రెండు వస్తాయి, గణేశ శబ్దం గొప్పదన్నారు, దేంతో పూజిస్తే ఈ జ్ఞానముక్తులు వస్తాయి? ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్తకాయలతో పూజిస్తే తొందరగా ముక్తి వస్తుందిట. ఏమొస్తుంది? ముక్తి జ్ఞానము వస్తాయి. ఉమ్మెత్త యొక్క లక్షణం ఏమిటి? పిచ్చెక్కించే లక్షణం. ఉమ్మెత్తని తిన్నా, ఉమ్మెత్తని బాగా నోట్లో రోజు కాసేపు పెట్టుకుని నాకినా, లేక దాని రసం కళ్ళల్లో పడినా, తద్వారా కళ్ళు పోతే పిచ్చి ఎక్కుతుంది బాగా. అమ్మ బాబు ఉమ్మెత్త చాలా తొందరగా తెక్క తెప్పిస్తుంది. అందుకనే అమావాస నిసి అని అల్లసారి పెద్దన గారు ఒక పదం రాశాడు. అమావాస నిసి అంటే అమావాస్య రాత్రి. ఆ వెంటనే తెనాలి రామకృష్ణుడు వేళాకోళం చేస్తూ యమితిని శపితివి కపితము భ్రమవడి వెరిపచ్చగాయ వడితిని శమితో ఉమితక్కయ్యతిని శపితో అమవసనిసి అనడి మాట అలసని పెదన అన్నాడు. అంటే వెటకారంగా చెప్పాడు. అలసని పెదన అలసని పెదన అన్నాడు. అమావాసనిసిన అమవసనిసి అన్నావు గనక నువ్వు పద్యం ఏం తిని రాశావు అన్నాడు ఆయన. అన్ని వెటకార పదాలు పడందరు అనమాట. యమితిని శపితివి కపితివి, మామూలుగా అయితే ఏమితిని చెప్పావు కవిత్వం అంటాం కదా, ఏమి ఏమి అయ్యింది, తిని శపితివి కపితం అంటే కవిత్వం, కవిత్వం నువ్వేం తిని చెప్పావు. భ్రమవడి వెరిపుచ్చకాయ అంటే వెరిపుచ్చకాయ, పిచ్చిపుచ్చకాయ అని ఒకటి ఉంటుంది, పిచ్చిపుచ్చకాయ తిని చెప్పావా. భ్రమవడి వెరిపుచ్చకాయ వడి తిని శపితో ఉమితక్కయ్య అంటే ఉమ్మెత్తకాయ, ఉమ్మెత్తకాయని ఉమితక్కయ్య అని మార్చేశాడు ఆయన ఈయన కోసమని. ఉమితక్కయ్య తిని శపితో ఉమ్మెత్తకాయ తిని చెప్పావా, అమవసనిసి అనేడి మాట అలసని పెదన. ఎంత వెటకారం, ఎంత అద్భుతంగా ఉండదు పద్యం. అంత వెటకారంగా చెప్పిన అంత మధురంగా చెబుతాడండి. అందుకే తెనాలి రామకృష్ణుడు అన్నారు ఆయన. ఆయన ఇంటి పేరు తెనాలి, ఆయన కవిత్వం వినాలి, ఆయన మన బుర్ర తినాలి. అంత అద్భుతంగా చెబుతాడు అనమాట. యమితిని శపితివి కపితము వడి భమవడి వెరిపుచ్చకాయ వడి తిని శపితో ఉమితక్కయ్య తిని శపితో అమవసనిసి అనడి మాట అలసని పెదన. అంటే తద్వారా ఉమ్మెత్తకాయ తింటే పిచ్చెక్కుతుందని ఆ రోజుల్లోనే చెప్పారన్నమాట. ఆ పిచ్చి నుంచి బయటపడాలంటే విఘ్నేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో మళ్ళీ ఆ ఉమ్మెత్త కాయాకులతో ఉమ్మెత్త కాయలతో ఉమ్మెత్త పువ్వులతో నిత్యము విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే, అలా ఎంతకాలం నిత్య పూజ ఒక 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం పూజ చేస్తే పిచ్చి తొలగుతుంది, జ్ఞానం వస్తుంది. అన్నిటికీ మించి బంగారం అంటే ప్రతి వ్యక్తికి వెర్రిండి. ఈ బంగారం పిచ్చి పోతే కానీ మానవుడికి ఎప్పుడూ బాగుపడ్డవాడు. అందుకే కదా ఇస్తాను గొలుసని ఎప్పటికీ ఎవరు, కారణం బంగారం వ్యామోహం. మాయదారి బంగారం మీద వ్యామోహం ఎన్ని జన్మలెత్తిన పొమ్మంటే పోదనమాట. ఒక్కసారి చేతికల ఉంగరం కనబడిందంటే ఆహా ఇది బంగారం ఇది ఉంగరం అని తిప్పుకుంటారు. చేతికి కంకణం వేస్తే కూడా ఎందుకు వచ్చింది ఈ కంకణం తీసి పక్కన ఎట్టేసాం మేము. కానీ కొంతమంది బంగారంతో కడియం చేయించుకుని మీరు వేసుకుంటారనమాట. బంగారం గురువుగారికి వేశారు కనుక నేను చేయించుకుంటాను. గురువుగారికి గండ పెండేరం వేశారు కాబట్టి చేసి, గురువుగారికి భక్తులు బతిమాలు వేశారు. అయితే గురువుగారికి బతిమాలు వేస్తే అది కూడా తట్టుకోలేక ఎందుకు వచ్చింది ఈ బంగారం అని చేతి మీద ఒక్క పెసరు కూడా ఉంచుకోవడానికి ఇష్టపడక ఒక్క చెవికాడలు మాత్రమే ఉపాసనకు అవసరం కనుక ఉంచుకొని తీసేస్తూ ఉంటాం పక్కకి. అత్యవసరమైతే దర్భల ఉంగరాలనే పెట్టుకుంటున్నాను తప్ప ఆ వ్యామోహం మీద పడితే దృష్టి పాడవుతుంది కనుక. భగవంతుని కోసం ఈ స్థలం కావాలి, భగవంతుని కోసం వచ్చే భక్తులకి ఇంత అన్నం పెట్టడం కావాలి మాకు, భగవంతుని కోసం వచ్చేవాడికి ఏవో సౌకర్యం చేసి వాళ్ళకే ఇవ్వాలి. ఇది కొంచెం ఆంతరంగికులైన వాళ్ళకి తెలుస్తుంది. గురువుగారికి వచ్చిన సొమ్ముని ఎంత సద్వినియోగం చేస్తున్నారు, దగ్గరగా ఉండే శిష్యులకి తెలుస్తుంది రహస్యంగా ఎంతమందికి ఎన్ని రకాల త్యాగాలు చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఈ సంపద 10 మందికి ఉపయోగపడాలి. సంపద లేకపోతే భుక్తి ఉండదు కనుక భుక్తి కోసం 10 మందికి ఉపయోగపడడం కోసం ఇది కావాలి. మిగతా వాటి మీద వ్యామోహం అవసరం. ఎలాగో 4 తింటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను 4 మైసూరు బజ్జీ తింటాను, 4 పాటు 4 బోరీలు నేను తినాలి తప్ప అంతకుమించి ఎవ్వరము మనతో ఏం పట్టుకెళ్ళం అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తెలుసున్నది. బావిశెట్టివారిపేటలో ఉన్న పీఠమైనా లేకపోతే సత్రంపాడులో ఉన్న సత్యనారాయణ గారి ఇల్లైనా వాళ్ళ అమ్మాయి కోసం కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ అయినా లేకపోతే గురువు గారికి ఉన్న ఇల్లైనా ఎవరైనా అందరం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. మహా అయితే పార్సారథి గారు ఏమైనా పెట్టుకెళ్ళొచ్చు ఆయన ఇల్లు, వాళ్ళ అబ్బాయి కోసం అట్టే పెట్టుకుంటా. స్థలం పట్టుకెళ్ళారు అనుకోండి, ఇల్లు పెట్టుకెడితే పెట్టుకెళ్ళచ్చు కానీ స్థలం మొత్తం రాదు. కాబట్టి ఎవడు ఏం పట్టుకెళ్ళారు అందరికీ తెలుసు. అలా పట్టుకెళ్ళినప్పుడు ఎందుకు దీని మీద వ్యామోహం? అది వ్యామోహం కాదు. ఉన్నంతకాలం తినాలి నువ్వు భోజనం, ఉన్నంతకాలం బతకాలిగా. పిచ్చి కబుర్లు చెప్పి మనం ఏం పట్టుకెడతాం అంటాం, పట్టుకెళ్ళవు బాగానే ఉంది, ఇల్లు లేకుండా ఎక్కడ బతుకుతాం మరి ఏమండి. ఇప్పుడు ఇక్కడ ప్రవచనం జరగాలంటే హాల్ ఉండాలా? పాప మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, సడన్గా వచ్చేస్తారు, వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టాలా? పొద్దున హుషారాడి గారు అమెరికా నుంచి వచ్చారు, రాగానే కాస్త ఇడ్లీ పెట్టగానే ఎంత ఆనందపడిపోయారు ఆవిడ. గురువుగారు ఇంతమందికి ఆకలికి అన్నం పెడతారంటే చాలా సంతోషం అండి అన్నారు ఆవిడ. ఎక్కడో అమెరికాలో సెయింట్ లూయిస్ నుంచి వచ్చారట, మొదటిసారి వచ్చారట. మరి వచ్చిన వాళ్ళు ఏం తినకుండా ఎలా పెడతారండి పాపం? పోనీ హోటళ్ళన్నీ బాగా సాగుతున్న రోజుల్లో అయితే ఏదో బయట తినొచ్చేయచ్చు, కానీ ఇప్పుడు అలా కాదే, ఎక్కడ తినడానికి కూడా భయం వేస్తుంది. అటువంటి సమయంలో ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ వంటశాల ఉండాలి, ఇక్కడ 10 మందికి సుఖం ఉండాలి, వాళ్ళకి ఇంత భోజనం కాఫీ టీవీ అన్నీ పడాలి. ప్రతి వాడికి వాళ్ళు ఏది పడకపోయినా ఉండదు. నిజంగా గురువుగారి మీద భక్తి ఎక్కడికి వస్తే వాడు ఎప్పుడు జీవితంలో బాగుపడతాడు. గురుభక్తితో ఎక్కడికి వచ్చి సేవ చేసిన వాడికి సొమ్ము సొమ్ముతో పాటు సుఖము ఉంటాయి. కానీ సగం సగం విశ్వాసం ఉన్న వాళ్ళు నమ్మకూడదు. ఏదైనా ప్రయోజనం కోసం వచ్చే శిష్యులు కొందరు ఉంటారు, తాత్కాలిక ప్రయోజనానికి వచ్చి ఆ ప్రయోజనం పూర్తయ్యాక మళ్ళీ పక్కెళ్ళి అభాండం వేసిపోయేవాళ్ళు. అలాంటి వాళ్ళు కాకుండా శాశ్వత భక్తితో ఉండేవాళ్ళు కనుక ఉంటే ఇక్కడ చాలా ఉపయోగం, ఎంతోమందికి ఉపయోగం. భవిష్యత్తులో ఇక్కడ నుంచి అనేకమైన పురాణములు సాగాలి, అనేక దివ్య కార్యక్రమాలు సాగాలి. కేవలం పురాణాలే కదా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు, వినాయక చతుర్థి వ్రతాలు, శరన్నవరాత్రి వ్రతాలు ఇవన్నీ సాగాలి. సాగుతున్నప్పుడు కేవలం జ్ఞానంతో ఇంటి మీద వ్యామోహం లేకుండా ఉండే జయకుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మరి ఇంత అన్నం తినద్దు వాళ్ళు, కాబట్టి వాళ్ళందరికీ సేవ చేసేవాళ్ళు కావాలి. మళ్ళీ వచ్చే వంట వాళ్ళకి లేనిపోయిన కబుర్లు చెప్పి వంట వాళ్ళని పాడు చేయని వాళ్ళు కూడా చుట్టుపక్కల కావాలి. రాగానే ఆ గురువుగారి దగ్గర ఉంటే వస్తుందండి, బయట అయితే 10 రూపాయలు ఎక్కువ వస్తాయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఇది ఒక గొడవ నాకు. అలాంటి వాళ్ళు కాకుండా కాస్త బాగు చేసేవాళ్ళు కావాలి. ఏది ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే, నేను విఘ్నేశ్వరుడికి గణశబ్దం చాలా గొప్ప వాచకం. ఆ వాచకంలో ఆయనకి ముక్తి భుక్తి ఇచ్చే శక్తి ఉన్నది, జ్ఞానం ఇస్తాడు ముక్తి ఇస్తాడు. అన్నిటికంటే బంగారం మీద వ్యామోహం ఎక్కువే, ఈ బంగారం మీద ఉండే వ్యామోహాన్ని పరమాత్ముడు తొలగిస్తాడు. ఎప్పుడు ఉమ్మెత్తాకులతో ఉమ్మెత్త పువ్వులతో ఉమ్మెత్తకాయలతో పూజ చేస్తే. మళ్ళీ మొదలుకొద్దాం. గణ అంటే గా అంటే జ్ఞానం, నా అంటే ఏమిటి నిర్వాణం ముక్తి, ఈ రెండూ కలిస్తే గణ, దానికి ఈశ గణేశ. కాబట్టి ఇటు జ్ఞానమునకు ఇటు ముక్తికి ఆయనే అధిపతి. ఆయనని ఉమ్మెత్తాకులతో ఉమ్మెత్త పువ్వులతో ఉమ్మెత్తకాయలతో పూజ చేస్తే లౌకిక వస్తు వ్యామోహం తొలగించి ఈ వస్తువులు ఇతరులకు ఉపయోగపడేలా చేసి తద్వారా వీడు ఉన్నంతకాలం సుఖపడేలా చేసి ఆ తర్వాత ముక్తినిస్తాడు, జ్ఞానమిస్తాడు. ఇది ఎక్కడుంది ప్రమాణం? గణేశ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో కూడా 3వ ఆశ్యాస స్కంధంలో 44వ అధ్యాయంలో 87వ శ్లోకంలో ఉంది. జ్ఞానార్థవాచకో గశ్చ నశ్చ నిర్వాణవాచక తయోః ఈశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహం. గణేశం ప్రణమామ్యహం. గా అంటే ఏమిటి జ్ఞానం, నా అంటే నిర్వాణవాచక ముక్తి. ఈ రెండింటిని గణమంటారు. ఈ గణ ఈశ గణేశ గుణసంధి. దీని అర్థమేమిటి? ఇటు జ్ఞానము అటు ముక్తి ఈ రెంటికి అధిపతి గణపతి, కాబట్టి ఆయనని భక్తి శ్రద్ధలతో కొలవండి. అటువంటి గణేశ్వరుణ్ణి గురించి ప్రణమామి నమస్కరిస్తున్నాను, ఎవరు అహం నేను, నమామి అంటే చాలు, ప్రణమామి అన్నాడు అంటే శ్రద్ధతో భక్తితో నమస్కరిస్తున్నాను. ఊరికే నమస్కారం అండి అనేదో మొక్కుబడిగా నమస్కరించుట కాదు, పూర్తిగా మనస్ఫూర్తిగా చెయ్యాలి. నమస్కారం చేసే చోట్ల కొంతమంది భక్తితో సాష్టాంగ నమస్కారం చేస్తారు, లేదా సాష్టాంగపడ్డానికి శరీరం సహకరించకపోతే మనస్ఫూర్తిగా సంపూర్ణముగా ఇటు మనస్సు ఇంద్రియములు లగ్నము చేసి నమస్కరిస్తారు. నమస్కారం అంటే అలా చేయాలి, ఏదో చేసామంటే చేస్తే ఉపయోగం ఉంది? ఇదో కొంతమంది ఉంటారు ఇలా ఏమిటో అది అమ్మ దండం రావడంతో దిక్కుమాలాడ నీకెందుకు అది అన్నం అన్నట్టుగా ఉంటుంది వాడు, ఇలా చెయ్యోపడం అది అది నమస్కారమా? అలాంటి వాడి చేతులు యమధర్మరాజు గారు యమకింకరులు నరికి అవతల బారేస్తారు. కాబట్టి నమస్కారం రెండు చేతులు జోడించి వినయంగా చెయ్యాలి, నుదుటికి చేర్చి నమస్కరించాలి. అందుకే ప్రణమ్య శిరసా దేవం అన్నారు. శిరస శిరస్సుతో ప్రణమ్య నమస్కారం చేసి గౌరీపుత్రం వినాయకం, గౌరీపుత్రుడైన వినాయకుడిని పూజించండి అన్నారు. ఇక 2వ నామం ఏమిటి? ఏకదంతుడు. ఏకశబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహం. ఏకశబ్దమునకు ప్రధానము గొప్ప అనర్థం. 2వది ఏమిటి? దంతశ్చ బలవాచక, దంతశబ్దమునకు బలము అనర్థం. బలం ప్రధానం సర్వస్మాత్, మహాబలవంతుడు కనుక ఆయనకున్న బలం అంతా ఇంత అని ఎవరని చెప్పలేం, అందుకని అంతటి బలవంతుడు కనుక ఆ మహానుభావుడి ఏకదంతుడు అన్నారు. సర్వోత్కృష్ట బలశాలి, ఈ ప్రపంచములో అంతకంటే బలవంతుడు మరొకడు లేడు. అందుకని ఏకదంతుడు. ఏకదంతుడు అంటే చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే ఒకదంతం విరిగిపోయింది, ఒకదంతం ఉంది కాబట్టి ఏకదంతుడు అనుకుంటారు. అది కూడా ఒక భాగం, కానీ అసలు ఏకదంతుడు అంటే సర్వ ఉత్కృష్ట బలశాలి. దానికి ఉదాహరణ చెప్పారు ఇప్పుడు నిర్వచనం. ఏకశబ్దానికి ప్రధానార్థం దంతము బలవంతవాచకము, అనగా ఇంతకంటే గొప్ప బలవంతుడు లేడు గనక ఏకదంతుడు అన్నారు. ఇంతకంటే బలవంతుడు ఎందుకు లేడు అంటే ఆయనలో జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానమే గొప్ప బలం, శరీర బలం కంటే జ్ఞానబలం గొప్పది. జ్ఞానంతో శరీర బలాన్ని సాధించవచ్చు, జ్ఞానముతో ఏదైనా చేయొచ్చు. జ్ఞానం లేకే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు జనాలు చంపారేస్తున్నారు. జనుల మనస్సులను ఆకట్టుకుని చెక్కు చెదరని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. క్రూరత్వంతో కుళ్ళుతో చంపి ఇతరులను ఏ మత స్థాపన చేయగలడు, ఆ మతం నిలబడి ఏడుస్తుందా? అటువంటి దరిద్ర మతాలు మనకొద్దు. మనకి ఇప్పుడు కూడా 10 మంది యొక్క సౌఖ్యం కోరుకునే మతం కావాలి, 10 మందిని ప్రాణంగా చూసుకోవాలి, మనస్సులను ఆకట్టుకోవాలి. మతం అంటే మనస్సులను ఆకట్టుకోలేక వాళ్ళ శరీరాలను బాగు చేయక చంపేస్తే ఉపయోగం ఏముందండి? దానివల్ల ఏం ఉపయోగం లేదు. క్రూరత్వంతో కాకుండా జ్ఞానముతో ఇతరుల యొక్క మనస్సులను ఆకట్టుకుని వాళ్ళ హృదయాలను గెలుచుకుంటాడు విఘ్నేశ్వరుడు. అందువల్ల కూడా అంతకంటే బలవంతుడు మరొకడు లేడన్నారు. ఈ 2 నామములకి ఓ ప్రత్యేకత ఉన్నది. ఈ 2 అయ్యాక తర్వాత మిగతా నామాల సంగతి చూసుకుందాం. అత్యంత ప్రాచీన కాలంలో దండకారణ్యంలో ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగుణ. నిజంగా సుగుణవతి ఆవిడ. అంటే పేరుకు కొంతమంది సుగుణం అని పేరు పెట్టుకుంటారు, కానీ అన్ని దుర్గుణాలు ఉంటాయి. కానీ ఇవి నిజంగా సార్థక నామధేయురాలు, పరమ పూజ్యురాలు. ఈ దంపతులు చాలా గొప్పవాళ్ళు, మహాతపస్సు చేసుకున్నారు. కానీ కాలం కలిసి రాకపోతే పిచ్చి పనులు ఒక్కోసారి జరుగుతాయని సూర్యగ్రహణం వచ్చిన రోజు నువ్వు దంపతులు ఎప్పుడూ సాంగత్యం చేయకూడదని శాస్త్రం. రతిక్రీడలు సూర్యగ్రహణం నాడు నిషిద్ధం. నిషిద్ధ కాలాల్లో స్త్రీ సంగమం మహాదోషం. ఓసారి సూర్యగ్రహణం వచ్చింది, అందరూ గ్రహణ సమయంలో హాయిగా కురుక్షేత్రానికో ప్రభాస క్షేత్రానికో లేక గంగానదికో గోదావరికో వెళ్ళి స్నానము చేసి గురువిచ్చిన మంత్ర జపాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఈ గుణవతి, ఈ సుగుణ భర్త దగ్గరికి వచ్చి, ఏమండి ఈ పూట నాకు ఏదో విపరీతంగా శరీర కామం పట్టి పీడిస్తోంది, నా కోరిక తీర్చండి అనగా, అప్పుడు ఆయన తెల్లబోయి, సూర్యగ్రహణ సమయం ఇది, దాదాపు ఇవాళ 3.5 గంటల కాలం గ్రహణం ఉంటుంది, గ్రహణం పట్టడానికి ముందు స్నానం చేసి విడిచాక స్నానం చేయాలి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏది గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేసేదని ఏదో పట్టు స్నానం అంట వ్యవహారంలో. ఆ పట్టు స్నానం అనకూడదు అయినా అంటారు అనుకోండి, పట్టు తెలుగు, స్నానం సంస్కృతం కదా. అంచేత గ్రహణ స్నానము గ్రహణ విమోచన స్నానము అనాలి. అయినా పట్టు స్నానం విడుపు స్నానం అంటారు, పోనీ వ్యవహారాలు అలా అందాం. ఈ 2 స్నానాలు చేద్దాం, మధ్యలో ఏం చేయాలి, గురువు గారిచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యాలి. ఈ గ్రహణ సమయంలో రతిక్రీడలు పరమదోషం, దానివల్ల వంశనాశనం అవుతుంది. అన్నిటికీ మించి శాశ్వత నరకాల పాలవుతాం. ఒకవేళ కర్మగాలు ఆ సమయంలో నీ కడుపులో కనుక శిశువు పడ్డాడనుకో, వాడు అతి క్రూరుడవుతాడు, లోకద్రోహి అవుతాడు. ఈ పాపం మనం చేయకూడదు. 10 మందికి మంచి చెప్పవలసిన వాళ్ళం, గ్రహణ సమయంలో రతిక్రీడలు ఏమిటి కర్మ కాకపోతే అనగా, ఏమో నాకు ఇప్పుడు బలవంతమైన కామం పట్టి పీడిస్తున్నది అని కొంగుబట్టుకు లాగింది. నీ కర్మ అనుకున్నాడు ఆయన. భార్య మాట కాదనడం కూడా శాస్త్ర ప్రకారం దోషం అట. భార్య గట్టిగా ఏదైనా కోరితే భర్త ఆ కోరిక తీర్చవలసిందే. స్త్రీ తనంత తాను వలచి నువ్వే నాకు దిక్కు అంటే ఆమెను వరించకపోతే కూడా మహాపాపం అన్నారు. అందువల్ల ఆ పాపం కంటే ఈ పాపం ఇంకెక్కువైపోతుంది, నా భార్య కోరిక తీర్చాలనుకుని వెంటనే ఆయన ఆ నిషిద్ధ కాలంలో ఆవిడతో భోగించాడు. దానితో ఆవిడ గర్భం ధరించింది. ఆ తర్వాత ఆయన అయ్యో రామానుకుని స్నానం చేశాడు. గ్రహణ సమయం మిగతా సమయాన్ని సద్వినియోగం చేసుకుని జపం చేసుకున్నాడు. జపం చేసినా కడుపులో అప్పటికే పడవలసిన వాడు పడ్డాడు పిండం. ఆయనకు లోపల పీకుతూనే ఉంది. ఇప్పుడు భార్యకు కూడా స్నానానంతరం భయం వేసింది. ఏమండి ఎందుకో ఆ సమయంలో వెర్రి పట్టి పుట్టింది నాకు, వెర్రి కోరికతో మిమ్మల్ని పట్టి పీడించాను. ఇప్పుడు ఈ పుట్టేవాడు నీచుడు పుడతాడా అంటే పోసి పిచ్చిదానా, నీచుడు కాదు క్షుద్రుడు, లోకకంటకుడు పుడతాడు, నీకు నాకు ప్రాణగండం తెచ్చి పెడతాడు, వాడు కూడా రోగి అవుతాడు. అయినా ఇప్పుడు మనం చేసేది లేదు, నువ్వు నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు, కించిత్ కాలం ఓపిక పట్టు అంటే వినలేదంటే ఏమో మరి శరీరాన్ని మనస్సుని ఏదో దిక్కుమాల కోరిక పట్టి పీడించింది. ఇప్పుడు ఈ పుట్టేవాడి వల్ల మనకి ప్రమాదం లేకుండా చూసుకోలేమా అంటే ప్రమాదం లేకుండా చూడలేం, కానీ వాడి వల్ల ప్రమాదం వచ్చాక ముక్తికి వెళ్ళే మార్గం ఒకటి చెబుతాను. అత్యంత పవిత్రమైన ఒక గొప్ప నామం ఉన్నది, ఆ నామం గణేశ నామం. ఓం గం 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 గణేశాయ నమః. ఈ మంత్రం జపం చేస్తే జ్ఞానము కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు 90 రోజుల పాటు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే పుట్టే సంతానం వల్ల మనకి గండం వచ్చినా నరకం పాలు కాకుండా ముక్తి పొందుతాం, జ్ఞానం పొందుతాం. ఈ మంత్రం అనుష్ఠానం చేసుకో. ఈ మంత్రం వల్ల ఏమవుతుంది, కడుపులో నీచుడున్న వాడు ఏదో ఒక జన్మలో తరిస్తాడు, ఈ జపం వాడిని ఏదో ఒక జన్మలో తరింపజేస్తుంది అనగా అలాగేనన్నది. ఆ రోజు నుంచి 90 రోజుల పాటు ఈ మంత్రానుష్ఠానం చేసింది, 90వ రోజు మర్చిపోయింది. 89 రోజులు చేసి 90వ రోజు లెక్క పెట్టుకోలేదు. 90 డేస్ పూర్తి అయిపోయాయను కదటి పాప. ఈ ప్రదక్షిణ చేసేవాళ్ళు అలాగే చేస్తారు, ఒక్కలు బుచ్చు ప్రదక్షిణ చేస్తారు, అందులో ఒక్క జారిపోయింది అనుకోండి కిందకి కర్మ, ఓ ప్రదక్షిణ తగ్గిపోతుంది. అందుకే ఎక్స్ట్రా చేస్తే నష్టం ఏంటి, నేను ఎందుకే 9 చేసేటప్పుడు 11 చేస్తాను ఎందుకైనా మంచిది, ఏమో ఏం దోషం వస్తుందో అని నాకు లోపల ఎప్పుడు భయమే. నా మీద నాకు అలాగే శిష్యుల మీద కూడా ఓ రవంత నమ్మకం ఎక్కువ, అందుకని 9 బదులు 11 చేస్తే పోనీ ఎక్స్ట్రా చేద్దాం, నష్టం ఏమిటి. జీతం ఇచ్చేటప్పుడు రూపాయి ఎక్కువ ఇస్తే సంతోషిస్తారు, కానీ తక్కువ ఇవ్వకూడదు కదా, పాపం కదా. భగవత్ కార్యక్రమాలని మనస్ఫూర్తిగా చెయ్యండరా, నేను చాలాసార్లు చెప్పాను, మనస్ఫూర్తిగా చేస్తే మన భగవంతుడి దేవుళ్ళు మనకి ఎప్పుడు ఏ లోటు రాదు. నేను చాలా కాలం క్రితం ఏమని చెప్పాను, మారేడు చెట్ల దగ్గర గనక గుడి ఉంటే ఆ గుడి చుట్టూ ఉన్నవాళ్ళు సుఖపడతారు, సంపదలు వస్తాయని చెప్పాను. అందుకే మా గుడి కట్టే ముందే అవతల గోడ కట్టడానికి ముందే ముందు బెల్వం వేశాను, గుర్తుపెట్టుకోండి, ఓ మారేడు చెట్టు వేసి ఆ తర్వాత గుడి కట్టించాను. ఆ మారేడు మొక్క పెరిగింది, గుడి పెరిగింది. ఎప్పుడైనా మన పీఠంలో దేనికైనా లోటు వచ్చిందా మీరు చూడండి, సరిగ్గా అమ్మవారి లక్ష్మీదేవికి అమ్మవారికి ప్రధాన దేవతకి ఎదురుగుండా మారేడు చెట్టు ఉంది, అద్భుతమైన మారేడు చెట్టు పెరిగింది. ఈ గుడి ఆ రెండు ఒకేసారి వేయబడ్డాయి, అంటే ఇప్పుడున్న గుడి కాదు, 2009 గుడికి ముందు వేసింది అది, గుర్తుపెట్టుకోండి. తర్వాత శివాలయము అవన్నీ కట్టిన తర్వాత కదా మనం ఇక్కడికి వచ్చాము. నవగ్రహాలయం అన్నీ అయిపోయాక నవగ్రహాలయంతో పాటు ఇవన్నీ అయ్యాయి, ఉపాలయాలు తర్వాత వచ్చాయి. మొదట్లో మనం పైన ఉండేది అమ్మవారు. ఆ ఉండేటప్పుడు నేను అక్కడ తాతారావు గారు అని ఒక ఆయన చేత ఆ మొక్క తెప్పించి అక్కడ వేయించాను. పందులు దాన్ని ముట్టుకోకుండా చుట్టూతో ఒక సిమెంటుతోటి వర వేయించేవండి అప్పట్లో, ఆ దిక్మాల పందులు పట్టుకోకుండా. ఆ వర ఉండడం వల్లే లోపలికి పందులు వెళ్ళలేదు అప్పట్లో. తర్వాత అది పూడిగిపోయింది అనుకోండి, తెలవదు వేరే విషయం, వర ఇప్పుడు చెట్టు పెరిగిపోయింది. ఆ చెట్టుతో పాటుగా తర్వాత మళ్ళీ లోపల కాంపౌండ్ వాళ్ళు కట్టాక బిల్వవనం వేశాం. అందుకే ఎప్పుడు ఈ పీఠంలో లేమి లేదు, వచ్చిన వాడికి అన్నం పెట్టకుండా పంపడం లేదు. ఇక్కడ చెట్లు పెరుగుతున్నాయి, మారేడు వనం పెరుగుతోంది, మనం అనుకున్న హాలు కట్టగలుగుతున్నాం, సత్యధర్మేశ్వర ఆలయం వచ్చేసింది, పద్మేశ్వర ఆలయం వచ్చింది. ఏ ఆలయం అంటే అది, ఏ స్థలం అంటే అది, ఏం చేయాలంటే అది అవుతుంది. కారణం ఒకటే, బిల్వవనం. బిల్వవనమున్న చోట లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఉంటాడు, బిల్వవనమున్న చోట ఈశ్వరుడు నిత్యం ఉంటాడు. అందువల్ల ఇటు శివుడు కేశవుడు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన అత్యంత పవిత్రమైన వనం బిల్వవనం. అది అలా నాటుతూనే వస్తున్నాం, దానివల్ల శుభం పొందుతూనే ఉన్నాం. మనతో పాటు ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు మొగుడు వచ్చాడన్న సామెత ఉందిలేండి. రోజు చెల్లెలు ఏడ్చేది నాకు పెళ్లి చేయని, అక్కగారు ఏడ్చేది కాదు. అందుకని ఓ రోజున అందరూ చుట్టుపక్కల మీ చెల్లెలు పెళ్ళిని ఏడుస్తోంది కదా, నువ్వెందుకు ఆడవట్లేదంటే చెల్లికి పెళ్లి చేయాలంటే నా పెళ్లి చేస్తారు కదా, ఏడ్చేదానికి మొగుడుస్తే నాకు మొగుడొస్తాడు, నేనెందుకు ఆడవడం అందుటే. అందుకని చెల్లి రోజు ఏడుస్తూ ఉంటే అక్కగారు నవ్వుకుంటూ ఉంటే ముందు చెల్లికి దాంతోపాటు అక్కకి కూడా సంబంధం వచ్చిందా లేదా. అలాగే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ మన కోసం వస్తుందంటే అందరికీ ఉపయోగం. ఇక్కడ మన కోసం రోడ్ చేశారంటే అందరికీ ఉపయోగమే, 10 మందికి ఉపయోగపడతాం, మనకు ఉపయోగం అది. కాబట్టి ఎప్పుడు 10 మందికి ఉపయోగం కోసం బిలవన నాటవలసి వచ్చింది అలా. దాంతో పవిత్రమైపోయింది చుట్టుపక్కల ప్రాంగణం అంతా. అంతపూర్వం చచ్చేచాడు, గుడుగు గుడుగుడు గుడుగుని కొట్టుకుని కరెంటు వచ్చేదా ఎప్పుడన్నా? 2 వైర్లు ఒక వైర్తో తెచ్చేది ప్రాంతం, 3 వైర్లు వేయించాం, 4 వైర్లు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ తెప్పిస్తున్నాం. ఒకటి కాదు అన్ని ప్రాంతం అంతా శుభప్రదేశంగా మారిపోతున్నది. ఇదంతా ఎలా వస్తుంది? నమ్మి శాస్త్రాన్ని బిల్వవనం వేయడం వల్ల. అలాగే మీరు కూడా నమ్మి చేయండి, ఇక్కడున్న పరమాత్మ మనం ఏం కోరితే అది ఇస్తాడు అనే నమ్మకంతో మీరు భక్తితో సేవ చేస్తే మీకు ఎప్పుడూ లోటు రాదు. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి. శాస్త్ర ప్రకారముగా మనం ఏ పని చేసినా దానికి తగిన ఫలితం ఇస్తాడు. ఒక్కొక్క వృక్షంలో ఒక్కొక్క దేవత ఉన్నాడు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దివ్యశక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తిని మనం పైకి తీసుకురావడానికి ఉపాసన చేయాలి. వైకుంఠంలో విష్ణు ఉన్నాడండి, కానీ ఆయన దిగి రావాలంటే నువ్వు తపస్సు చేయాలి. ఆ తపస్సుకు మెచ్చుకుని వస్తాడు. ధ్రువుడు తపస్సు చేశాడు ఎక్కడ, యమునా తీరంలో. దాంతో ఇప్పుడు ఏమైతే మధువనంలో ఆయన తపస్సు చేయడం వల్ల మధురా నగరమే వచ్చి పడిపోయింది అక్కడికి. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత అది మధుర అనే పేరుతో ఒక పెద్ద నగరం అయిపోయింది. అది సప్త మోక్షపురాల్లో ఒకటయ్యింది. కృష్ణుడు అక్కడ పుట్టాడు చూసారా. ఆనాడు మొదట అక్కడికి తీసుకొచ్చిన శక్తి స్వయంభవమను యొక్క మనుమడైన ధ్రువుడిది చూచారు. మరి వైకుంఠంలో విష్ణువుని భూమి మీదకి లాక్కొచ్చాడు. లాక్కురావటంతో అందరికీ ఉపయోగపడింది. భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడని తెలుసు, కానీ తీసుకురావడం ఎలాగా? దానికి ఉపాసన, తపస్సు కావాలి. ఆ తపస్సు ధ్రువుడు చేశాడు. అలాగే సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఉన్నాడు, ఆయన ఇక్కడికి తీసుకురావాలి. తీసుకురావడానికి ఇప్పుడు నేను చేస్తున్న తపస్సు అంత, ఇంత కృషి అంతా భగవంతుడు ఇక్కడికి దింపాలి. ఆయన ఇక్కడే కొలువయ్యేలా చేయాలి. ఆయన ద్వారా మనం తరించాలి. అంతటి సత్యధర్మేశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడు. మార్కండేయుడికి శాశ్వతమైన ఆయువిచ్చిన పరమాత్మ, అటువంటి ఆయన్ని మనం అక్కడ పెట్టుకున్నాం. పూజించామనుకోండి, గ్యారంటీగా మనకు కూడా శాశ్వతత్వం ఇస్తాడు. మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం లేనటువంటి మహావరం ఇస్తాడు ఆయన. ఆ వరం పొందడానికి మనం కృషి చేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? 90 రోజుల పాటు చెయ్యమంటే కర్మగాలి లెక్క తప్పొచ్చి కౌంటింగ్ తేడా వచ్చి 89తో ఆపేసింది ఆవిడ. ఆ ఒకటి కూడా పూర్తయితే ఇంకొంచెం తొందరగా ముక్తి పొందేదేమో. ఏమో ఎలా జరగాలో అలా జరుగుతుందనుకోండి, భగవాన్ నిర్ణయం. ఈ సుగుణ గారికి, ఆ మహాత్ముడైనటువంటి మహర్షికి, ఆయన పేరేమిటో ఇందులో రాయలేదు. ఈవిడ మాత్రం సద్గుణవతి కనుక ఆవిడ గుణవతి అని, సుగుణాల రాశి అని పిలిచారు. ఆ ఇద్దరికి కొంతకాలానికి ఒక కొడుకు పుట్టాడు. గ్రహణ దోషం వల్ల పుట్టినటువంటి వాడు క్రూరుడై పుట్టాడు. మనిషి అందంగానే ఉండేవాడు, కానీ పరమక్రూరుడు వాడు. చిన్నప్పటి నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వాడి దుర్గుణాలు బయటకు వచ్చాయి. బ్రాహ్మణాచారాన్ని పరిహాసం చేశాడు. ఉపనయనమయ్యాక సంధ్యావందనం చెయ్యలేదు. జోదగాళ్లతో స్నేహం చేశాడు. దొంగలంటే వాడికి ఇష్టం, దొంగలతో తిరిగేవాడు. 9 ఏళ్ళు వచ్చరికి వేశ్యాలోలత్వం కూడా అలవాటు పడింది. చిన్నప్పటి నుంచి కామం ఏమిటి దిక్కుమలాడికి, ఏమిటో ఇప్పుడు అనుకుంటున్నావా? ఈ కాలం కూడా అలాగే తయారైంది. వాడికి 9 ఏళ్ళకి వేశ్యాలోలత్వం వచ్చిందంటే నిజమైనా అనిపిస్తుంది. కానీ అదేంటంటే, 5వ తరగతి చదువుకునే అమ్మాయి వెనకాతలేమో, 6వ తరగతి చదివే కుర్రవాడి పిల్ల, 5వ వెనకాతలు పట్టడం ఏంటి, వాడికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి, అది చల్లదని కోర్టు తీర్పివ్వడం ఏంటి, ఏమిటి ఈ కర్మ ఇది? ఈ మధ్యన అలాగే జరుగుతుందిట. రామారావు 10th క్లాస్ కూడా అవదు, ఈ అమ్మాయి వెనకాతలు ఒక అబ్బాయి పడ్డాం, ఈ అమ్మాయి వెనకాతలు పడ్డాం, ఇద్దరు కలిసి ఓహోహో ఓహోహో అని పాటలు పాడుకోవడం, చెట్టు లెక్కగలవా పుట్ట లెక్కగలవా అనుకుంటూ చెట్టు పుట్ట ఎక్కడ చూసిన పార్కులు వెనకాతలు తిరగడం. ఏం కాలం అండి ఇది? ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కాలం చూస్తామో తెలియట్లేదు మనకి. కాస్త ఏదో వయస్సు వచ్చిన తర్వాత ప్రేమ అంటే అర్థం ఉందన్నమాట. పైన అమ్మాయి, కింద అబ్బాయి. అమ్మాయి చెట్టు ఎక్కడం, వీడి కింద పుట్ట మీద కూర్చోవటం, ఇద్దరు చదువులు మానేయటం, ప్రేమలు అనడం, పెళ్ళిళ్ళు అనడం. పోనీ ఈ ప్రేమ పెళ్ళిళ్ళు శాశ్వతమా? 4 రోజులు తొలినాడు అడావిడి, మళ్ళీనాడు బుడావిడి, 16 రోజులు పండుగ అంటే 16 రోజుల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం. ఈ పరమ ధూర్తత్వం తయారైపోయింది. అలాంటి ధూర్తుడు వాడు. వాడికి బుధుడు అని పేరు పెట్టాడు తండ్రి. బుధ అంటే పండితుడు లేక దేవత. మా అబ్బాయి పండితుడు అవ్వాలి లేక దేవతాస్వరూపుడు అవ్వాలని తండ్రి అనుకుంటే ఈ బుధ అనే శబ్దం వృధా అయిపోయింది. తండ్రికి వ్యధ మిగిల్చింది. అదే మన కథ. అంత నీచుడైపోయాడు వాడు. ఇంట్లో దొంగతనం చేసిన సొమ్ములతోటి జోదమాడడం, తప్పుడు పనులు చేయటం, ఇంకా బయట కూడా దొంగతనాలు చేయటం, అప్పుడప్పుడు ఇతరులను కొట్టడం, స్త్రీల వెంట పడడం ఒకటి కాదు వీడు చేసే పని. గురువులు హడిలిపోయి ఈ దుర్మార్గుడికి పాఠం మేము చెప్పమండి బాబు, మా గురుకులాలు కూడా వీడి వల్ల పాడైపోతున్నాయి, ఇటువంటి నీచుడికి పాఠం చెప్పడం కంటే స్కూల్స్ మూసేయడం మంచిది అని గురుకులం నుంచి వాడికి ఉద్వాసం చెప్పారు. 2-3 గురుకులాల్లో ఋషులు వాడిని బయటికి గెంటేశారు తక్కిన పిల్లలు పాడైపోతున్నారని. దాంతో వాళ్ళ నాన్నగారు ఏడ్చారు. వీడు మాత్రం ఆనందపడ్డాడు, అమ్మాయ్యా నాకు స్కూల్లో నుంచి టీసీ ఇచ్చి పంపేశారు, ఇదే సుఖంగా ఉందనుకున్నాడు వాడు. మంచి మద్యం తాగడం కూడా అలవాటు పడిపోయాడు వాడు. తెగ తాగుళ్ళలోకి అలవాటు పడ్డాడు. ఈ తాగుడు దురోధనం అన్నీ ఒకటే అన్నీ వచ్చేసనమాట. పశివయసు నుండి సప్తవ్యసనంబులనొక్కదాని వంకకు పోవన్. పశివయస్సు నుంచి సప్తవ్యసనాలలో ఒక్క వ్యసనం అలవడితే చాలు వాడు భ్రష్టుడవుతాడంటే సప్తవ్యసనములు అలవడిన వాడు ఏమైపోతాడో ఆలోచించండి. క్రమంగా వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఏం వచ్చినా రాకపోయినా పెళ్లి సంబంధాలు వస్తాయిగా, వీడి సంగతి తెలియక ఎక్కడో పొరుగురు వాళ్ళు ఓహోహోహో మహానుభావుడైన ముని ఉన్నాడు, ఆయన భార్య గుణవతి అట, వాళ్ళిద్దరికీ ఒక గుణశాలి పుట్టేట, వాడు అందంగా ఉన్నట్ట. నిజంగానేనండి, వాడు అందంగా ఉండేవాటండి దిక్కుమాలాడు. ఈ తాగుబోతాడు తిరిగిపోతాడు మనిషి మాత్రం అందంగా ఉంటాడట. అదేంటో మహానుభావులేమో పెద్దగా అందంగా ఉండరు, నల్లగా అలాగా విచిత్రంగా ఉంటారు. పాపాత్ములు అందంగా ఉంటారు కొన్ని చోట్ల. అందంగాను మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కడో నాబోటి వాళ్ళు పక్కన పెట్టండి, కానీ అందం ఉంటే మంచితనం ఉండదు, మంచితనం ఉంటే అందం ఉండదు. ఈ రెండు ఉంటే పాండిత్యం ఉండదు, ఈ మూడు ఉండేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ దరిద్రుడు చూడడానికి మాత్రం భలే ముచ్చటగా ఉండేవాట, మంచి తెల్లగా మిసమిసలాడిపోతూ చూడడానికి బుద్ధిమంతుడే కనపడేవాడు. వీడు విభూతి పెట్టాడా ఇక చెప్పేక్కర్లా. అందువల్ల వీడిని గొప్పవాడని భావించారు. ఎంక్వైరీ కూడా చేయకుండా భారద్వాజ పవిత్ర గోత్రానికి చెందిన ఒక ఋషి పాపం తన కూతురునిచ్చి పెళ్లి చేసేశాడు కర్మగాలి. సాధారణంగా కళ్ళు మూసుకుపోతాయని పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు 100 ఎంక్వైరీలు చేస్తారు కదా, కుర్రాడు ఏం చదువుకున్నాడు, వాళ్ళ నాన్నకి ఏముంది, ఆస్తి ఏముంది, పాస్తి ఏముంది. ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు అవతలవాడి గురించి ఏం ఆలోచన చేయకుండా వెనక ముందు చూడకుండా పెళ్లి చేసేస్తారనమాట. అదే యోగం. ఎవరికి ఏ యోగం ఎప్పుడు ఎవరు రాశారో ఏం చెప్పగలం. ఆ యోగం వల్ల పాపం చెప్పాక భారద్వాజ పవిత్ర గోత్రధుడు ఒక ఆయన పాపం బంగారం లాంటి తన కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, సంస్కృతంలో ఆరితేరింది. నిజంగా సంస్కృత భాషే కాకుండా సంస్కృతాచారం కూడా కలిగింది, సంస్కారం కలిగిన అమ్మాయి అన్నమాట. తర్వాత నిత్యం అర్చన చేసేది, మడి ఆచారం కలిగినది, భర్తే దైవంగా భావించేటటువంటి లక్షణాలు చిన్నప్పటి నుంచి పుణిగిపుచ్చుకున్నది అటువంటి ఆవిడ వచ్చింది. అత్తమామలు మంచివాళ్ళు అండి. అంతలో కొంత అదృష్టం ఏంటంటే ఏదో అప్పుడు ఆ గుణవతి పొరపాటు చేసింది కానీ వాళ్ళు మొదటి నుంచి కోడల్ని మాత్రం ఆదరించారు. కోడల్ని ఎప్పుడు తిట్టడం కొట్టడం ఇలాంటివి ఏమీ లేవు. భర్తే పరమనీచుడు అనమాట. పెళ్ళయిన తర్వాత ఏదో 4-5 రోజులు కొత్త పెళ్లి కూతురు కాబట్టి ఆవిడ మీద మోజుతో ఇంట్లో ఉన్నాడు వాడు. తర్వాత మళ్ళీ వాడి వేశ్యాలోలత్వం, వాడి తాగుడు, వాడి వ్యసనాల వెంట వాడు పడి ఇంటికి వచ్చేవాడు కాదు. ఒకరోజున తండ్రి కొడుకుని మద్యం తాగుతూ ఉంటే మద్యశాలలో చూసి పట్టుకుని, ఒరే కుమార ఎంత పవిత్ర వంశంరా మంది, అసలు సీసాన్ని చూస్తే హడిలి పారిపోయే కుటుంబం మంది, కళ్ళుకొండను చూస్తే హడిలిపోతాం మనం. అసలు నిజం చెప్పాలంటే సంస్కారవంతులు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా చేయకూడదు, అది దరిద్రం, అది అది కర్మ. ఏదో ఉద్యోగం కోసం చేసామంటే అర్థం ఉంది. పూర్వం కళ్ళుకొండ అక్కడ ఎదురుకుండా కనపడితే స్నానం చేసేవారండి, తెలుసా మీకు? అటువంటి వంశాలు ఉండేవారు రోజుల్లో, చూస్తే భయపడేవారు. సురాకుంభమివాపగాం అంటే కళ్ళుకొండని ఎన్ని నదులు కలిసినా బాగు చేయలేవట. ఒక కొండ నిండా కళ్ళు ఉంది, దానికి మూతికి గొడ్డ కట్టాం, దాని మీద గంగాజలంతో అభిషేకం చేయండి. సీల్డ్ బాటిల్ ఉందండి, ఓ మద్యం బాటిలు, దాన్ని పట్టుకొచ్చి దాని గంగతోటి లేకపోతే యమునా నదీ జలాలతోటి అభిషేకం చేసినా ఆ లోపల కళ్ళు ఉన్నంత వరకు ఆ కొండని నువ్వు ఎంత అభిషేకం చేసినా అది బాగుపడదట. అందుకే సంస్కృతంలో సురాకుంభమివాపగాం, నదులన్నీ కలిసినా సురాకుంభమును బాగు చేయలేవు. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ నరవర మధుగటము పెక్కు నదులం పోలన్నాడు. మధుగటాన్ని ఎన్ని నదులు కలిసినా బాగు చేయవు. బాగు చేయాలంటే ముందు అందులో కళ్ళు తీసేయాలి. అందులో కళ్ళు అవతల బారపోసాక అప్పుడు ఆ కొండని నదులతో క్లీన్ చేస్తే బాగుపడుతుంది, కానీ లోపల కళ్ళు ఉన్నంత వరకు అది ఏం బాగుపడుతుంది? అటువంటిది మనం ఇంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం. పట్టుకొచ్చి పట్టుకొచ్చి నువ్వేమో ఈ మధుశాలలో పడ్డావేమిట్రా, నన్ను కూడా ఇక్కడికి లాక్కొచ్చావు. దౌర్భాగ్యుడా, నీ పుట్టుకని గురించి తలుచుకోవడమే బాధగా అనిపిస్తున్నది నాకు. నేను పొరపాటు కూడా ఈ మధుశాల ఉన్నవైపు ప్రయాణం చేసేవాడిని కాదు, కళ్ళు కొండ చూస్తే స్నానం చేసేవాడిని. అటువంటిది నా కడుపున చెడబుట్టావు అంటే నీ కడుపున ఎక్కడ పుట్టే, అమ్మ కడుపున పుట్టేగా అన్నాడు వీడు మాయిదారి తెలివితేటలు. చాలామంది నా కడుపున ఎలా పుట్టేవారు అంటారే మగవాళ్ళు, ఈ మగ పిల్లలకి చాలా తెలివితేటలు ఎక్కువ. నీ కడుపున ఎక్కడ పుట్టా, అమ్మ కడుపు నుంచిగా పుట్టా అన్నట్టు వాడు. ఓరే నీ తెలివితేటలు మండిపోను. నా ఉద్దేశం నాకు సంతానంగా ఎలా పుట్టావని. పాప అమ్మ ఏడుస్తున్నది, బంగారం లాంటిది నీ భార్య, రోజు ఇంటిని పట్టిన తల పట్టుకుని శోకిస్తోంది, ఇటువంటి దౌర్భాగ్యుడు దొరికాడేమని. పరమ పవిత్ర వంశం నాశనం చేసేసావు, చదువు లేదు, దొంగతనాలు వ్యసనాలు అన్నీ నీకే పట్టుకున్నాయి. ఇప్పటికైనా నా మాట విని బాగుపడరా, జరిగింది ఏదో జరిగింది, నీకు ప్రాయశ్చిత్తం చేసి ఇంట్లోకి తీసుకెడతాను, కొత్తగా మళ్ళీ ఉపనయన కాండం వంటి కాండ చేయిస్తాను, ఈ మద్యం ఈ జోదం ఇవన్నీ విడిచిపెట్టు, హాయిగా ఇంటికి వచ్చి సంధ్యావందనం చేసి యజ్ఞములు చేసుకుని బాగుపడు అంటే ఒళ్ళు మండిపోయింది వాడికి, తెగ తాగేసున్నాడు అప్పటికే. నువ్వు తండ్రివా కాదు ఎండ్రివి, పోరా రాజమండ్రి అంటూ కర్ర తీసుకుని బుర్ర మీద దబ దబ నాలుగు కొట్టాడు, చచ్చిపోయాడు తండ్రి. గణేశ పురాణంలో ఉన్న కథ చెబుతున్నాను నేను, ఇది తండ్రిని కర్రతో కూడా చచ్చిపోయాట ఆన్ ది స్పాట్, ఈడ్చికెళ్ళి పొదలో పారేసేట. కల్లుసాల్లో ఉన్న వాళ్ళంతా వీడికి సపోర్టే కదా, ఆ బలే చంపేవరా మీ నాన్నని అన్నారు, ఎవరూ రాజుగారి దగ్గర కంప్లైంట్ చేయలేదు, తండ్రిని చంపి అవతల పారేశాడు. పాపం తల్లికి తెలియదు ఈ విషయం, వీడి భార్యకి తెలియదు. 5-6 రోజులు పోయాక డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు, వచ్చి అమ్మ మెడలో గొలుసు లక్కుంటూ ఉంటే అమ్మ ఆ గొలుసు గట్టిగా పట్టుకుని, ఒరే మీ నాన్న ఏమైపోయాడో తెలియటం లేదు, వెతికి తీసుకురారా, దౌర్భాగ్యుడే చెడబుట్టావు కదరా మా వంశంలో, తండ్రిని గురించి పట్టించుకోవు, కొత్త పెళ్లి కూతురి గురించి పట్టించుకోవు, నీ భార్య గురించి, ఎంత సుందరి, ఎన్ని జన్మలు తపస్సు చేస్తే అలాంటి అందగత్తె దొరుకుతుంది, నిజంగా అటువంటి అందగత్తె ఎవరికి దొరకరండి, అదేంటో దిక్కుమాలకి పనికిమాలకి అందగత్తెలు దొరుకుతారు, నా బట్టి వాళ్ళకి దొరకరు అందగత్తెలు. అంటే ఇప్పుడు నా గురించి చెప్పట్లేదు, సహజంగా లోకల్లో వ్యవహారంలో అలా అంటున్నారన్నమాట, వాళ్ళు గురువుగారు ఏదో అన్నారు అపార్థం చేసుకోకండి అని, ఏం చెప్పినది గురువుగారికి వాళ్ళు వేయకండి కానీ మనం, అది నిజంగా చెప్తున్నాను, లోకల్లో మంచి మంచి బాగా చదువుకున్న వాడికి వాడికి రారు, నీచుడు పనికి మళ్ళాడు భ్రష్టుడు అటువంటి వాడికి అందగత్తులు వచ్చి పడిపోతారు, అదొక సామెత. అలా నీకు ఎక్కడి నుంచి దొరికిందిరా బంగారం లాంటి భార్యామణి అని నెత్తి నోరు కొట్టుకుంటే, వీడి తాగిన మైకంతో వచ్చినప్పుడల్లా రెచ్చిపోయేవాట, దాంతో కర్ర పుచ్చుకుని తల్లిని కూడా కొట్టి చంపేశాడు, ఆవిడే చచ్చిపోయింది, ఆవిడ కూడా తండ్రిని ఏ పొదలో వేశాడో అక్కడ వేశాడు. ఈ విషయం రాజుగారి దగ్గరికి తెలిసింది, రాజుగారు ఎరా తల్లిదండ్రులు చంపేవాడు కదంటే, చంపలేదండి బాబు, వాళ్ళు నన్ను కర్రతో కొట్టబోతుంటే రక్షించుకోవడానికి ఆ కర్రకి చేతులు అడ్డం పెట్టాను, దాంతో వాళ్ళ కర్ర వాళ్ళకే తగిలి చచ్చిపోయారండి అని అబద్ధం ఆడాడు. వీడు అబద్ధం ఆడినా లేక నిజం చెప్పినా దుర్మార్గుడు వీడు సందేహం లేదు, కానీ ఏమి చేసినా విప్రుణ్ణి చంపకూడదని శాస్త్రం, కాబట్టి వీడిని ఊరి నుంచి బహిష్కరిస్తున్నానన్నాడు రాజుగారు. అప్పట్లో దుర్మార్గుడైన బ్రాహ్మణ్ణి బహిష్కరించి పంపేసేవారు, చంపేవారు కాదు. భాగవతంలో అశ్వత్థామ విషయంలో కృష్ణుడు ఏమన్నాడు, అవ్యుడుగాడు వీడు అవ్యుడుగాడు వీడు శిశుహంత దురాత్మ కూడా తతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడగు తప్పదు బ్రాహ్మణో నహంతవ్య యటంసు వేదము శృతం బగుగావున ధర్మదృష్టి కర్తవ్యము వీనిగాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ. భాగవతంలో ఇది భాగవతంలో పోతన గారి పద్యం, అశ్వత్థామ శిశువులు చంపేసిన తర్వాత వాడిని బంధించి పట్టుకొస్తే వీడిని చంపేయాలని భీముడు అన్నాడు, వద్దంది ద్రౌపది, అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, వీడు నిజంగా క్షమించడానికి అర్హుడు కాడు, శిశుహంత చిన్నపిల్లల్ని చంపాడు, దురాత్ముడు వీడు, ఆతతాయి, ఆతతాయి అంటే హింసతో బతికేవాడు, హింసించేవాడు, ఇతరులను క్రూరంగా చంపేవాడిని ఆతతాయి అంటారన్నమాట. హంతవ్యుడు కాబట్టి వీడిని చంపి తీరాలి, పైగా బ్రహ్మబంధుడు వీడు అంటే పరమభ్రష్టుడు, బ్రాహ్మణుల్లో భ్రష్టుడైపోతే ఎవడన్నా వాడిని బ్రహ్మబంధుడు అంటారండి, బ్రహ్మబంధువు అన్నామంటే వాడు పరమభ్రష్టుడు అని అర్థం, కాబట్టి బ్రాహ్మణ బంధువులారా బ్రహ్మబంధువులారా అని పిలవకూడదు వ్యంగ్యం తెలియకుండానే. కాబట్టి వీడిని చంపాలి, అయినా బ్రాహ్మణో నహంతవ్యయటంచు వేదము శృతం బగు, బ్రాహ్మణుడు హంతవ్యుడు కాడు, చంపరాడానికి వీలు కాని వాడు, వాడిని చంపకూడదని వేదం చెబుతోంది కనుక వీడిని వదిలేయి అన్నాడు ఆయన, ధర్మదృష్టితో చూడన్నాడు. అందుకే రాజుగారు ఏం చేశారు, వీడికి దేశ బహిష్కరణ విధించారు. దేశ బహిష్కరణ విధించుట డబ్బు జప్తు చేయడం, ఆస్తి జప్తు చేయడం అన్నమాట, తల గొరుగుట, ఇవన్నీ మరణశిక్షతో సమానమైన శిక్షలు. అందుకే పూర్వకాలంలో ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తల గొరిగించి వదిలేవారు, లేదా అంగవైరూప్యం ఒక కాలో చెయ్యో తీసి వదిలేసేవారు, లేదా వాడి డబ్బంతా లాక్కుని వదిలేసేవారు. అందుకని రాజుగారు వీడికి బహిష్కరణ శిక్ష విధించాడు, తన రాజ్య బహిష్కరణ శిక్ష. ఆ అమ్మాయి అనుకుని వీడు దండకారణ్యంలో మకాం పెట్టాడు. పెళ్ళామేమో ఇంట్లో ఉంది, వీడేమో అడవిలో ఉన్నాడు. ఆ అడవిలో వీడికి ఒక బోయ స్త్రీ దొరికింది. నిగనిగలాడే సౌందర్యంతో ఉండే ఒక స్త్రీ దొరికింది, దాంతో మకాం పెట్టాడు. అడవిలో బతకాలి కదా, అందుకని దారులు కొట్టుకోవడం మొదలెట్టాడు, దొంగతనం మొదలెట్టాడు. ఇక తాగుడు ఎలాగో అడవిలో బాగా ఇంకా దొరికేదట. అక్కడ మంచి కిరాతకుల యొక్క పల్లెల్లో ఇప్పసారా, అదేదో సారా, ఈ వేతకళ్ళు ఏవో రకరకాల దొరికేట, అవన్నీ దొరికేవట. జీలుక్కళ్ళు ఉంటుండోయి, మా అన్నయ్య చెప్పేవాడు. ఏజెన్సీలో పనిచేసినప్పుడు జీలుక్కళ్ళు అని ఉంటుంది, అక్కడ పుచ్చుకుని వచ్చేవారు శిష్యులు. వచ్చిన దగ్గర నుంచి గురువుగారు అయ్యి అంటూ మాకు తల ప్రాణం తక్కువ వచ్చేది, దాంతో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతామని చూసామన్నాడు పాప ఆయన. ఏం చేస్తాం అక్కడ, మరి ఆ వాతావరణం ఎటువంటిది, అది కావాలని చేయడం కదా వాళ్ళకి. అలా అలవాటు చేసినప్పటి నుంచి చేశారట అప్పట్లో, ఇప్పుడు అన్నీ బాగుపడ్డాయి అనుకోండి. మొత్తం మీద ఇలాంటివన్నీ తెగ తాగేయడం మొదలెట్టాడు. వీళ్ళ ఆవిడ దగ్గర నగలు ఉన్నాయి, కొంత ఆస్తి ఆవిడ దగ్గర ఉంది. ఓ రోజున వీడి దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు భార్య గుర్తుకొచ్చింది, మా ఆవిడ మెడ నిండా నగలున్నాయి కదా, మా అత్తవారు 5-6 కేజీలు బంగారపు నగలు పంపారు, దాంతో నడు గొడ్డాణం ఉంది, మెడలో టంకణం ఉంది, చేతి కంకణం ఉంది, కాలికేమో గండపిండేరం ఉంది, ముక్కుకు నత్తుంది, మెడలో గొలుసు కూడా ఉంది. ఆ గొలుసు కూడా వాళ్ళ గురువుగారికి ఇస్తామని ఇవ్వకుండా అట్టే పెట్టుకుంది. ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మొత్తం మీద ఈ నగలు గ్యారంటీగా ఉన్నాయి, అవి పుచ్చుకుందాం అనుకుని ఒక రాత్రి వేళ రాజ్య బహిష్కరణ శిక్ష విధించిన వాళ్ళు పగలు రాకూడదు, వస్తే రాజుగారు చంపేస్తారు. అందుకని రాత్రిపూట మారు వేషంలో వచ్చాడు భార్య దగ్గరికి. తలుపు తీయి అనగానే తలుపు తీసింది. భర్తని గడ్డం పెంచుకుని మారు వేషంలో వాడిని చూసి ఏడ్చి, ఏమండి అత్తమామలు చంపేశారు, ఆ పాపం మనల్ని నాశనం చేస్తుంది, మీరు నరకం పాలైతే నేను తట్టుకోలేను, ఇప్పటికైనా మీరు అనండి, మీ చేత ప్రాయశ్చిత్తం చేయిస్తాను, మనం కాశీ పోదాం, అక్కడ ఆగి నగలతో ఏదన్నా గురుకులం పెట్టుకుందాం, సుఖంగా బతుకుతాం అని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పింది. మన వంశం ఎటువంటిది, మీ ప్రవర్తన ఏమిటి అంటే దిక్కుమాలిందన నాకు సలహా ఇస్తావుటే అని కొళ్ళబొడి చంపేశాడు భార్యని. చంపి ఆవిడ శవాన్ని కూడా ఇంట్లో పెట్టి ఇంటికి నిప్పి పెట్టేసి ఈ నగలన్నీ పుచ్చుకుని పారిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు. అక్కడికి కట్టుకున్న భార్యని, తండ్రిని, తల్లిని కూడా చంపాడు. ఒక్క ఆవిడ ఒక గ్రహణం నాడు చెయ్యకూడని పనిచేసి ఇటువంటి నీచుండి పొందింది. ప్రాయశ్చిత్తంగా 90 రోజులు గణపతి మంత్రం చేయమంటే ఆవిడ కర్మయోగం వల్ల 89 రోజులు చేసి ఓ రోజు మర్చిపోయింది. కానీ భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి చచ్చిపోయిన తల్లిదండ్రులు ఇద్దరిని, ఆ తర్వాత కాలంలో భోజ వంశం అని ఒక వంశం ఉన్నది, అంటే యాదవులకి శాఖలు చాలా ఉన్నాయి, యదువంశం, వృష్ణివంశం, భోజవంశం, కుకురు వంశం, అంధక వంశం, దాశార్హ వంశం, సాత్వత వంశం, ఇలా ఆ వంశాల్లో శాఖలు అంతా ఒకటే కానీ శాఖలు. వీళ్ళంతా సుక్షత్రియులు, చంద్రవంశం వాళ్ళు ఉండి, యదుమహారాజు గారు అంటే చంద్రవంశం వాడు, యాదవులు అంటే సామాన్యులు అనుకుంటారేమో. చంద్రుడి నుంచి బుధుడు పుట్టాడు, బుధుడికి పురూరవుడు పుట్టాడు, పురూరవుడికి నహుషుడు, నహుషుడు కొడుకు యయాతి, యదు యయాతి కొడుకు యదు అంటే ఆ వంశం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకే ఆ వంశంలో పుట్టాడు కృష్ణుడు కావాలని. శీలముకల యదు వంశ యదుకులమున ఎలా పుట్టను మహాత్ముడు ఈసుడు అన్నారు భాగవతంలో. శీలము కలిగినది యాదవ వంశం అంటే, అంటే మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు వాళ్ళు. అందుకే ఆ వంశాన్ని ఎన్నుకుని అందులో పుట్టాట కృష్ణుడు. నేను చెప్పలా, పోతన గారు రాశారు శీలము కల యదుకులమున అని. శీలము కలిగిన యాదవ వంశములో ఎలా పుట్టను మహాత్ముడు, మహాత్ముడు ఎందుకు అవతరించవలసి వచ్చింది, ధర్మరక్షణ కోసం ఎందుకు అవతరించవలసి వచ్చింది, ఆ కాలంలో ఏ రాక్షసులు చంపడానికి అవతరించాడని అడిగాడు. అంత గొప్ప వంశంలో భోజవంశం చాలా గొప్పది. ఆ భోజవంశంలో ఈ దంపతులిద్దరూ మళ్ళీ దంపతులుగా పుట్టారు. ఆ పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, 89 రోజులు ఉపాసన పూర్తయింది కనుక మిగతా ఉపాసన ఈ జన్మలో చేసుకుని విఘ్నేశ్వర అనుగ్రహం పొందారు. వాళ్ళు ధరించేశారు, వాళ్ళ కథ పెద్దగా అవసరం లేదు. భార్య కూడా భర్త కొట్టినా తిట్టినా సరే ఇదంతా నా కర్మ అనుకున్నది, చివరి క్షణాల్లో భగవంతుడిని తలుచుకున్నది. ఆవిడ చచ్చిపోయేటప్పుడు గణేశ్వరుణ్ణే తలుచుకోవటం వల్ల, ఆ ఇంట్లో ఎప్పుడూ గణపతి ఉపవాసం జరగడం వల్ల ఆవిడకి పునర్జన్మ లేకుండా డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోయి ప్రమథగణంలో చేరిపోయింది.